ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
భగవద్గీత యథాతథము అధ్యాయం 2 శ్లోకం 40 నేహాభి క్రమనాశోస్తి ప్రత్యవాయోనా విద్యతే స్వల్పమపశ్చా కర్మస్యా రాయతే మహతో భయాత్ నేహాభిక్రమనాశోస్తి నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే ప్రత్యవాయో న విద్యతే స్వల్పమపశ్య ధర్మస్య స్వల్పమపశ్య ధర్మస్య ప్రాయతే మహతో భయా ప్రాయతే మహతో భయా నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమపశ్య ధర్మస్య ప్రాయతే మహతో భయా।
ఇహ ఈ యోగమనందు అవిక్రమ నాశ ప్రయత్నమనందు నాశము నా అస్తి లేదు ప్రత్యవాయ హాని నవిద్యతే ఉండదు స్వల్పమపి మిక్కిలి స్వల్పమైనను అస్య ఈ ధర్మస్య ధర్మము త్రాయతే రక్షించును మహత గొప్ప భయాత్ భయమును। బాబమ్మ భాష్యం చెప్పినది ఏసీ భక్తివేదాంత స్వామి శిలా ప్రభుపాద్। ఈ ప్రయత్నమునందు నష్టము కాని హాని కాని లేదు। ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయము నుండి మనుజును రక్షించును। భాష్యము కృష్ణ భక్తి రసభావనందు కర్మ నందించుట కృష్ణుని ప్రీత్యర్థమే ఎటువంటి భోగాభిలాష లేకుండా కర్మను చేయుట ఎన్నది మహోన్నత దివ్య కార్యము। అటువంటి కార్యమును కొద్దిగా ఆరంభించినను అందు ఎటువంటి ఆటంకములు కలుగవు। అంతేగాక అతి స్వల్ప యత్నము ఏనాడునూ నశించిపోదు। భౌతిక ప్రజలు ప్రారంభింపబడు కర్మ ఒకనాటికి సంపూర్ణము చెందవలసే ఉండును। అట్లు కానిచో ఆ ప్రయత్నమంతే ఉపరిము కాగలదు। కానీ కృష్ణభక్తి భావనలో ప్రారంభించబడు కర్మ సంపూర్ణము కాకునను శాశ్వత ప్రభావం కలిగి ఉండును। అనగా కృష్ణభక్తి భావన అందలి తన కర్మ పూర్ణము కానప్పటికీ కర్త ఏ విధమైన నష్టమును పొందడు। కృష్ణ పరమగు కర్మ ఒక శాతము పూర్తయినను శాశ్వత ఫలమును కలిగి ఉండి తదుపరి ప్రారంభము 2వ శాతం నుండి మొదలగును। కానీ లౌకిక కర్మయందు 100కి 100 పాళ్లు సఫలత కలుగనదే లాభము చేకూరదు। అజామిళ్ళు తన ధర్మమును కృష్ణభక్తి భావనలో కొద్దిగానే నిర్వర్తించినను భగవానే కర్ణ వలన అంత్యమున 100కి 100 పాలు ఫలితమును పొందెను। శ్రీమద్ భాగవతం నందు ఈ విషయముకు సంబంధించి ఒక చక్కని శ్లోకం కలదు। త్యక్త్వా స్వధర్మ చరణామృజం హరే భజన్న పక్తోద పతేతయో యది యత్రక్త్వా వా భద్రం అభూదముష్యకిం కోవార్త అప్తో భజతాం స్వధర్మతః। స్వధర్మములను విడిచి కృష్ణభక్తి భావనందు కర్మలు చేయవాడు ఆ కర్మలను పూర్తి చేయజాలనందున పతనమైనను అతడు పొందు నష్టమేమున్నది। అలాగుననే లౌకిక కర్మలను పూర్ణముగా నమ్మించేవాడు పొందు లాభమేమున్నది। క్రైస్తవులు సైతము ఈ విషయమును ఇట్లు పలుకుదురు సమస్త ప్రపంచమును సాధించినను శాశ్వతమైన ఆత్మను కోల్పోయినచో మనుషులు పొందు లాభమేం కలదు। భౌతిక కర్మలు మరియు వాటి ఫలితములు దేహముతో పరిసమాప్తమగును। కానీ కృష్ణభక్తి భావన అందరి కర్మలు దేహత్యాగానంతరము సైతం మనుజుని కృష్ణభక్తి భావన వైపునకే అతన్ని గొనిపోవను। అనగా ఉత్తమ సంస్కృతి కలిగిన బ్రాహ్మణులు ఇంట గాని లేదా ధనవంతుల ఇంట గాని జన్మించటకు తదుపరి జన్మమును మనుజుడు అవకాశం తప్పక పొందగలడు. అటువంటి జన్మము మనుజుడు మరింత పురోగతి నందుటకు అవకాశము కూర్చగలదు. ఇదే కృష్ణ భక్తి రసభావంలో వర్ణించబడు కర్మ యొక్క అద్వితీయ లక్షణము.
ఓం అజ్ఞాన తిమిరాందశ జ్ఞానాంజన చలకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమావోం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామిని తనామని నమాచార్య పదాయ నిథాయ కృప పదాయని గౌరకథా ధామదాయ నగర గ్రామతారని నమావోం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని తనామని నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారని వాంఛాకల్ప తరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివసాది గౌరవభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ ఈ భగవద్గీత 2వ అధ్యాయము గీతాసారంగా చెప్పబడింది. దాంట్లో ఈ యొక్క శ్లోకం చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము. నేహాభిక్రమణ స్వస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమపశ్చ ధర్మశ్చ త్రాయతో మహతోభయాత్. ఈ ప్రయత్నం నందు నష్టము కానీ హాని కానీ లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయం నుండి మనుజుని రక్షించును. ఇక్కడ భగవంతుడు అర్జునుడికి వివరిస్తున్నాడు ఈ యొక్క ఈ భక్తి యోగం అంటే ఈ భక్తిలో స్వల్ప ధర్మానిగా మనం ఆచరించినా కానీ దీనిలో ఎటువంటి నష్టం లేదని చెప్పి మనం కానీ మన శాస్త్రాన్ని బాగా కానీ ముఖ్యంగా భగవద్గీతను కానీ మనం కానీ చూసినట్లయితే ఇక్కడ భౌతిక కర్మలు ఆధ్యాత్మిక కర్మలు అనేది రెండు రకాలు ఉన్నాయన్నమాట. ఈ భౌతిక కర్మలు అనేటువంటివి శరీరానికి సంబంధించినటువంటివి, ముఖ్యంగా మన యొక్క ఇంద్రియాలను సంతృప్తిపరచుకునే దానికోసము శరీరకమైనటువంటి అవసరాల కోసము చేసేటువంటి పనులు, అది పూర్తిగా మన స్వభావం కోసం చేసేటువంటి పనులు, దీన్ని భౌతిక కర్మలు అని చెప్పి అంటారు. దీనిలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి, అది పుణ్యకర్మలు పాపకర్మలు. ఈ భౌతిక కర్మలు కూడా అదేవిధంగా ఆధ్యాత్మిక కర్మలు లేదా కృష్ణ చైతన్య కర్మలు అనేది రెండో రకమైనటువంటి కర్మలు. ఒకటేమో భౌతిక కర్మ శరీరానికి సంబంధించింది, మన శరీర అవసరాల కోసం వ్యక్తి ఎవరైతే ఈ యొక్క దేహాత్మ భావంలో ఉంటాడో, నేను శరీరము అని చెప్పి భావిస్తూ ఉంటాడో, నేను ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవాలి నేను భోగించాలని చెప్పి భావిస్తుంటాడో, అతను భౌతికమైనటువంటి కార్యక్రమాలు నిమగ్నమై ఉంటాడు. దీన్ని భౌతిక కర్మలు అని చెప్పి అంటారు. ఎవరైతే నేను ఆత్మలను తెలుసుకొని పరమాత్మను గుర్తించి కృష్ణ చైతన్యంలో భగవంతుని సేవ చేస్తుంటారో దాన్ని ఆధ్యాత్మిక కర్మలు అని చెప్పి అంటారు. ఇక్కడ మొట్టమొదటి విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవద్గీతలో ఇక్కడ అర్జునుడు కూడా ఇక్కడ భగవద్గీత ప్రారంభమైందే ఈ దేహాత్మ భావంతో. యుద్ధము సన్నద్ధమైంది, రెండు సేనలు ఉన్నాయి, అక్కడ కొన్ని లక్షల మంది కోట్ల మంది సైన్యం, ఒకవైపు పాండవులు ఒకవైపు కౌరవులు. ఎంత పవిత్రమైనటువంటి పుణ్యస్థలమైనటువంటి ఈ యొక్క కురుక్షేత్రంలో వాళ్ళు యుద్ధం చేయడానికి సన్నద్ధం ఉండాలి. కొన్ని క్షణాల్లో యుద్ధం ప్రారంభమవుతుంది, చాలా ఉత్సుకంగా ఉన్నారు అందరూ కూడా. ఈ వైపు ఎంత ఉత్సుకంగా ఉన్నారు, ఈ వైపు ఎంత, ఇంకా క్షణాల్లో ఒకరినొకరు ఆక్రమణ చేసుకుంటారు, దాడి చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో అర్జునుడికి మనసులో కోరిక కలిగిందనమాట. ఏమో కోరిక అంటే రెండు సైన్యాలు చూడాలనుకున్నాడు అతను, కృష్ణుని కోరుకున్నాడు. ఓ గోవింద, దయవించి నా రథాన్ని ఈ రెండు సేనల మధ్య ఉంచు అని చెప్పాను. అక్కడ వెళ్ళి చూసిన తర్వాత మధ్యలోకి వెళ్ళాడు అర్జునుడు, రెండు సేనలు గమనించాడు. చూస్తే రెండు సేనల్లో అందరూ తనకు సంబంధించిన వాళ్ళే, అంటే తన శరీరానికి సంబంధించిన వాళ్ళు. కొంతమంది ఈ సైన్యంలో చూసినట్లయితే లైక్ భీష్మాచార్య ఉన్నాడు తాత, ద్రోణాచార్య గురువు, భూరీశ్వరుడు, సోమద
దుర్యోధనుడు వీళ్ళంతా కూడా తండ్రితో సమానులు అనమాట వీళ్ళంతా కూడా. తర్వాత దుర్యోధనుడు, తర్వాత దుశ్శాసన వీళ్ళు వాళ్ళు లైక్ వాళ్ళు సోదరులు, తర్వాత లక్ష్మణ మిగిలిన అందరూ పుత్రులతో సమానం వాళ్ళంతా కూడా. ఈ వైపు చూస్తే ఇంకా ఇక్కడ అందరూ తన యొక్క బంధువులే, పాండవుల వైపు కౌరవుల వైపు. అంటే అతనికి అప్పుడు సందేహం వచ్చేసింది, ఎందుకు యుద్ధం చేయాలి? సరే మామూలుగా వచ్చేసాడు లైక్ ప్రభుపాద వారు ఆయన యొక్క ప్రొఫెషన్ వివరిస్తున్నారు అనమాట. ఎవరైతే శరీర భావాలు ఉంటారో వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరవాళ్ళు, వాళ్ళు వేరే వాళ్ళు. అయితే ఆధ్యాత్మిక స్థలంలో నన్ను ఆలోచించడు, ఆధ్యాత్మిక స్థలంలో నేను ఆత్మని చెప్పి భావిస్తారు, అందరూ కూడా భగవంతునికి సంబంధించిన వాళ్ళు, అందరూ నా వాళ్ళని చెప్పి భావిస్తారు. ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉంటాడో ఆ వ్యక్తి పరవాళ్ళు నా వాళ్ళు అని చెప్పి ఆలోచించడు. అందరూ ఆత్మలు, మయోవంశే జీవలోకే జీవభూత సనాతన. ప్రతి ఒక్కరు జీవి భగవంతుని యొక్క అంశము, ప్రతి ఒక్క జీవి భగవంతుని అంశం కాబట్టి నేను కూడా భగవంతుని యొక్క అంశము, వాళ్ళందరూ నాకు సంబంధించిన వాళ్ళు. ఎప్పుడైతే మన శరీరక భావంలో ఉన్నాం, అదే జరిగింది ఇక్కడ అర్జునునికి. అతనేం చేస్తున్నాడు, శరీరంతో పోల్చుకుంటున్నాడు. అప్పుడేమైంది, అందరూ నా వాళ్ళే, అది రకమైనటువంటి వాళ్ళు నా వాళ్ళు పర్వాలని చెప్పి ఆయన శరీరంతో పోల్చుకుంటున్నాడు కాబట్టి అప్పుడు అతనికి భయం అయిపోయింది. ఈ భౌతిక స్థాయిలో ఎవరైతే ఉంటారో, శరీరం అని చెప్పి నేను భావిస్తుంటారో వాళ్ళకి ఎప్పుడు భయం ఉంటుందన్నమాట. నా శరీరం ఏమవుతుందేమో, నాకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క శరీరం ఏమవుతుందేమో, వాళ్ళు మరణిస్తారేమో, నేను మరణిస్తానేమో, వాళ్ళకి ఏదైనా అపాయం జరుగుతుందేమో భావిస్తుంటాం. మనం ఏదైనా కానీ కొన్నిసార్లు ఎక్కడైనా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు చెప్తాం మన వ్యక్తులకంతా కూడా, మన కుటుంబ సభ్యులకి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మీరు వాహనం లేదు జాగ్రత్తగా ఉండండి, నీటిలో లేదు జాగ్రత్త తీసుకోండి, ఆహారం తీసుకున్నారు. ఎందుకంటే భయం అనమాట, ఎందుకంటే ఆ శరీరం మనకి చాలా ముఖ్యం, ఈ శరీరము చాలా ముఖ్యం, ఎందుకంటే మన శరీరంతో మనం భావించుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ అర్జునుడు అదే పరిస్థితి అండి అతనికి, అతనేం చేసి భయపడిపోతున్నాడు. అతనేమని భావిస్తున్నాడు, ఇప్పుడు వాళ్ళు చంపేస్తాను అనుకో, నాకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? అతను ఒక ఆర్గ్యుమెంట్ ఏమంటే, కృష్ణుడు చెప్పేటువంటి ఒక వాదన, ఒకవేళ నేనే గెలిచాననుకో యుద్ధంలో, పాండవులు మేము గెలిచామనుకో, దుర్యోధనుడు మిగిలిన వాళ్ళంతా మరణించి మాకు రాజ్యం వచ్చినాయినా కానీ, వచ్చినా కానీ మా సంపదనంతా కూడా ఎవరికి నేను చూపించుకోవాలి? ఒక ఆర్గ్యుమెంట్ అది. చాలా ఆర్గ్యుమెంట్స్ చేశాడు, చాలా వాదనలు చేశాడు భగవంతునితో, చాలా మంచి 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 వాదనలు చేశాడు. ఒక వాదన వచ్చి అతను చెప్పేది, నేను కానీ గెలిచినట్లయితే మామూలుగా అందరూ ఏం చేస్తారు, సంపాదన అంతా ఏం చేస్తారంటే, వాళ్ళు సంపాదించేదంతా కూడా అంత కష్టపడి, ఎందుకంటే ఇతరులే వాళ్ళు ఇతరులు వీళ్ళు సంపద చూసి అయ్యో అతను ఎంత గొప్ప వ్యక్తి అనుకోవాలి, అంటే దానికోసం అందరూ చేసేది. అతను ఆ విధంగా తెల్లవారి నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు జీవితం అంతా కష్టపడి పనిచేస్తాడు, ఎందుకంటే ఇతరులు అబ్బా అతను ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాడు, ఎంత పెద్ద ధనాన్ని సంపాదించాడు. ఇది ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు, అంటే తప్పుడు, ఏమంటారు అతని తెలుగులో, తప్పుడు అవగాహన. ప్రెస్టేజ్ అంటే కీర్తి, తప్పుడు కీర్తి. అదే ముందు ఈ విధంగా భావించిన వాళ్ళు ఒక 100 సంవత్సరాలకు ముందు చాలా మంది అనుకుంటారు, నేను పెద్ద ధనవంతుని అనేసి వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ తిరుపతి నగరంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నన్ను చూసి ఇతనంత పెద్ద ధనవంతుడు అనుకుంటున్నారు అని చెప్పి అనుకుంటారు. వాళ్ళ గురించి ఇప్పుడు ఎవరికీ తెలియదు, 100 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ధనవంతులు ఎవరైతే ఉన్నారో ఈ తిరుపతి నగరంలో, వాళ్ళ గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు వాళ్ళు అప్పుడు అనుకుంటారు, నేను వేరే చాలా శక్తివంతుణ్ణి, నాకు ఇంత ధనం ఉంది, ఇంత ఆస్తులు ఉన్నాయి, నాకు ఇంత పెద్ద గొప్ప వ్యక్తిని, ఇంత శక్తివంతుడే, నాకు ఇంతమంది సహచరులు నాకున్నారని చెప్పి అనుకుంటారు. బట్ ఇప్పుడు చూస్తే వాళ్ళ గురించి ఎవరు తెలుసుకోరు వాళ్ళ గురించి. అదేవిధంగా ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారో, నేను చాలా శక్తివంతుణ్ణి, నాకు ఇంత ధనం ఉంది, ఇంత జనాలు ఉన్నారని చెప్పి అనుకుంటున్నారో, 100 సంవత్సరాల తర్వాత వాళ్ళ గురించి ఎవరు అనుకోరు. ఇదంతా కూడా మాయ, మాయ అక్కడ కనిపిస్తుంది అనమాట. ఓ నువ్వు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తివి, నీకు ఇంత చాలా ధనం ఉంది, నువ్వు ఇంకా ధనాన్ని సంపాదించాలి, ఇట్లా మోసపోతాం అనమాట మనం. ఒక వ్యక్తి ఒకసారి అతను చర్చిస్తున్నాడు అనమాట. చివరికి అతను తెలియదు ఏమంటే, ఇంత కష్టపడి ఎందుకు సంపాదించినామంటే, అతను చెప్ప, నువ్వు తింటావా, మొత్తం తింటావా నువ్వు, ఓకే నీకు 100 కోట్ల రూపాయలు ఉంది, రోజుకి ఎంత తింటావు నువ్వు, ఒక లోటు తింటావా, నో 2 చపాతీలు కొంత రైస్, అంతే. ఎంత చూడు మనము, కొంతమంది ఏమన్నా కానీ ప్రత్యక్ష సేవకు రమ్మంటే టైం లేదని చెప్తారు, ఎందుకంటే బాగా సంపాదించి ఇతరులు ఏం చేయాలి అతన్ని, బా ఇతని బాగా సంపాదించాలని చెప్పాను. అది ఆది కూడా లేదు, ఇప్పుడు అసహ్యపడలేకపోయినాడు కలియుగంలో. అది ఇంతకుముందు కాలంలో ఇది ఈ అర్జునుడు దోపరేవులు గ్లోరిఫై చేసేవాళ్ళు, ఏమన్నా కానీ ధనం కానీ కీర్తి కానీ ఉంటుంది. ఇప్పుడు అసహ్యపడతాడు, అంతా అతను మోసం చేసి సంపాదిస్తున్నాడు అనేస్తారు. వాళ్ళందరూ నోళ్ళు పెట్టి సంపాదిస్తున్నారు,
మోసం చేసి సంపాదిస్తున్నారని చెప్పి ఇంకా తిట్టారనమాట, అసహ్యపడిపోతారు. కాబట్టి ఇక్కడ ఇల్యూజన్ ఏం చేస్తాం మనము, శరీర భావం అర్జునుడు అదే భావించాడు, అక్కడే భౌద్ధులు స్టార్ట్ అయింది. అందుకే భౌద్ధులు చెప్తున్నాడు అక్కడ స్టార్ట్ అయింది, అతను శరీర భావం చెప్తున్నాడు నేను ఎందుకు యుద్ధం చేయాలి, ఒకవేళ నేను గెలిచినా ఓటమే అది నాకు, ఎందుకంటే ఇక్కడ ఎవరికి నేను చూపించుకోవాలి నా ఆస్తిని నాకు ధనాన్ని. ఒకవేళ నేను మరణించిన అనుకో మరణిస్తాను కాబట్టి ఇది వద్దు నాకు, వీళ్ళందరూ నేను చంపాల్సిన పర్లేదు నాకు వద్దు అని చెప్పి గాంధీ వాళ్ళని పడేశారు. అంటే అతను ఏ స్థాయిలో ఉన్నాడు, శరీరక స్థాయిలో ఉన్నాడు. అప్పుడు భగవద్గీత భగవంతుడు స్టార్ట్ చేశాడు. మొదటి శ్లోకం మీద ఇది కూతస్వా కష్టల మీద విషమే సంపస్థితం అనారోగ్యం శ్లోకం అకీర్తికరం అర్జున, నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ కల్మషం, నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అడుగుతున్నాడు. ఫస్ట్ చెప్తాడు భగవంతుడు సీరియస్గా చెప్తున్నాడు, కల్మషం అంటేనే ఈ శారీరక భావం నీకు ఎక్కడి నుంచి వచ్చింది, నిజమైనటువంటి వ్యక్తి నిజమైనటువంటి ఆర్యుడు, ఆర్యుడు అంటే ప్రభుత్వ భాషను చెప్తున్నాడు, తన జీవితాన్ని ఆధ్యాత్మిక విలువలకు ఆధ్యాత్మిక సంస్కృతికి అనుగుణంగా మలుచుకునేవాడు ఆర్యుడు. తన జీవితాన్ని ఏం చేస్తాడు, అతను అన్ని పనులు చేస్తుంటాడు, జీవితంలో గడుపుతుంటాడు, అతని బాధ్యత రహితంగా ఉండడు. తన బాధ్యతను చేస్తూ ఆధ్యాత్మిక అభివృద్ధి కోసము తన జీవితాన్ని మలుచుకునేవాడు ఆర్యుడు అంటారు. బట్ ఇక్కడేం చేస్తున్నాడు, కృష్ణుడు చెప్తున్నాడు అనారోగ్యం చెప్తున్నాడు, ఇది ఆర్యులు తగ్గింది కాదు అనారోగ్యకి అంటున్నాడు. అనారోగ్యం అంటేనే ఈ భౌతికమైనటువంటి ఇల్యూజన్స్, ఈ తలుపు వెలుపులకి అంటే ఈ భౌతికమైనటువంటి ఆకర్షణలకి, తాత్కాలికమైనటువంటి ఆకర్షణలకి ఆకర్షితులయ్యి శరీరం కోసము పనిచేస్తూ విష్ణువుని కానీ భక్తిని కానీ ఆత్మను కానీ భగవంతుని భక్తి సేవకు దూరంగా ఉంటూ తన శరీరమే నేను భావిస్తూ తన ఇంద్రియ భోగాలకి పనిచేసే వ్యక్తి అనార్యుడు. అతని భక్తియుక్త సేవ లేదు, అతనికి భక్తి అనేది లేదు, అక్కడ ఆత్మకు సంబంధించిన జ్ఞానమే లేదు, దాన్ని అనార్యులు అంటారు. ఇంకేం చెప్తున్నాడు కృష్ణుడు, ఇది ఆర్యునికి నువ్వు ఆర్యుడివి అంటేమే, నువ్వు ఎంతో మంచి వంశంలో వచ్చినటువంటి వాడు, నువ్వు ఎంతో గొప్ప వ్యక్తివి, నీకు ఈ కల్మషం ఎక్కడి నుంచి వచ్చింది, శరీర భావన ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి చెప్తున్నాడు. అక్కడ మందలిస్తున్నాడు, గురుస్థానాన్ని తీసుకున్నాను మరి ఇక కృష్ణుడు. తర్వాత ఇక్కడ చెప్తున్నాడు ఈ శ్లోకంలో, ఓ అర్జున నువ్వు భౌతికంగా శరీరంగా నువ్వు ఎంత చెయ్యి, నువ్వు 100% చెయ్యి, నువ్వు భౌతిక స్థాయిలో నీ శారీరక స్థాయిలో అది ఉపయోగం లేదు, దుర్వినియోగం, అది నీకు పనికి రాదు, శరీరంతో పాటు అది నశిస్తుంది. మృత్యురూప హరస్యాహ, మృత్యురూపంలో నేను హరించి వేస్తాను. ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి, అతను ఎంతో ధనవంతుడు ఉంటాడు, ఎంతో శక్తివంతంగా ఉంటాడు, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, ఎంతోమంది తన యొక్క అనుచరులు ఉంటారు, లేదా ఎంతో కీర్తి ఉంటుంది. ఆయన మరణిస్తే ఏమవుతుంది, ఒక క్షణంలో, ఒక క్షణం, ఒక సెకండ్ ఏమైపోతుంది, అంతా కూడా తీసుకోబడుతుంది, అంతా కూడా తీసుకోబడుతుంది. లైక్ దీనికి సంబంధించి ఒక చిన్న లీల ఉందన్నమాట. ఒకసారి ఒక రాజు ఉన్నాడనమాట, ఆ రాజు చాలా మంచి రాజు, అయితే పూర్తిగా భౌతికమైనటువంటి ఈ యొక్క అనార్య స్థాయిలో ఉన్నాడనమాట. అయితే సాధువులు అంటే అతనికి రెస్పెక్ట్ ఉంది. ఒకరోజు ఆ రాజు దగ్గరికి సాధువు వస్తాడు, వచ్చి ఓ రాజా నేను నీ దగ్గరికి వచ్చాను, నీకు నేను కొద్దిగా ఆత్మబోధం చేయాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తారనమాట. ఆ రాజు చెప్తాడు, ఓ సాధు మహాత్మ, మీరు నాకు ఇప్పుడు ఆత్మబోధం చేయాల్సిన పని లేదు, నేను ఎంతో ఆనందంగా ఉన్నాను, అయితే మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకేం కావాలో తీసుకోండి, మీకు ధనం కావాలన్నా, మీ గ్రామాలు కావాలన్నా, మీకు ఆలయాలు కట్టించాలన్నా, మీకేం కావాలో ఇస్తాను నేను, అయితే ఈ ఆత్మ గురించి కానీ ఈ భగవంతుని అంశాన్ని నాకు మీరు చెప్పద్దండి ఏం చెప్తారనమాట. సరే ఈ సాధువు అతను మంచి వ్యక్తి, అయితే రాజు గౌరవం ఇస్తున్నాడు, ఇంతకుముందు మాదిరి కాదు, ఇప్పుడు మాదిరి కాదు, ఇప్పుడు ఏం చేస్తున్న సాధువు పది ఫస్ట్ తలుపు డబ్బం ధరిస్తున్నాడు లోపలికి రాలేరు. ఆ రాజు ఒక వ్యక్తి కాదు, అతను ఏం చేస్తారు, చాలా మంది మనోళ్ళు పుస్తకం పోతుంటారు, పోయినప్పుడు ఫస్ట్ బయట వెళ్ళండి అంటారు అనమాట, లోపలికి రావద్దని చెప్తారు, ఫస్ట్ బయట వెళ్ళండి మీరు అని చెప్పి తలుపు తప్పన వేస్తారనమాట. ఇంతకుముందు ఆ సంస్కృతి నుండి ఏదైనా సాధువు వస్తే గౌరవించేటువంటి సంస్కృతి నుండి వాళ్ళు సాధువు ఇంటికి వెళ్ళేది ఏదో తీసుకునే కోసం కాదు, వాళ్ళు ఇచ్చేదాని కోసం పోతున్నారు. మనకి ఇప్పుడు ఒక అవగాహన వచ్చేసింది అనమాట, సాధువులు వస్తున్నారంటే తీసుకుంటారు, నో, సాధువు వచ్చేది ఇచ్చేదానికోసం. మనకి ప్రభుత్వాలు చెప్తారనమాట, అమెరికాకు వచ్చినప్పుడు నేను మీ దేశానికి అడుగుతున్నాను కోసం నేను రావడం లేదు ఇక్కడికి, మీకు ఇచ్చేదానికి వచ్చాను, కృష్ణ చైతన్యాన్ని, హరినామ సంకీర్తనని,
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. అదేవిధంగా కృష్ణ చైతన్య భక్తులు ఎవరైనా గృహాలకి ఇప్పుడు మేరకన్నప్పుడు అంతా వెళ్తుంటారు, మన భక్తులంతా కూడా బయట ప్రచారానికి, వాళ్ళు భావిస్తారు వీళ్ళు వచ్చి డబ్బులు తీసుకుపోయాను కనేసి. నో, వాళ్ళు వచ్చింది భగవద్గీత ఇవ్వడానికి, దీవమైన జ్ఞానం ఇవ్వడానికి, డబ్బుల కోసం కాదు, ధనం కోసం కాదనమాట. ఇక్కడ ఏమైంది, ఇతను అక్కడికి వెళ్ళాడు సాధువు, ఆయన బాగా ఆహ్వానించాడు. ఆయన ఈ ఆత్మీయత గురించి అంత ఆకర్షణ లేదు, అతనికి విందం లేదనమాట. సరే సాధువు ఆయన దగ్గర నుంచి, నాకు ఒక చిన్న సహాయం చేయాలి మీరు, ఒక నువ్వేం చేయాలంటే మీ దేశంలో ఒక మూర్ఖుని గుర్తించాలి, మహామూర్ఖుడు ఉండాలి అతను, అతను గుర్తించి అతనికి ఒక కర్ర ఇవ్వాలి. అతనేం చేయాలి, ఆ కర్ర తీసుకొని దేశం అంతా తిరుగుతూ ఉండాలి, నువ్వు అతన్ని రక్షిస్తూ ఉండాలి, అంటే అతని పోషణ నువ్వు చూసుకోవాలి, అది నాకు కావాల్సిన వరము అని చెప్పి చెప్తారనమాట, నాకు కావాల్సినటువంటి బహుమతి అని చెప్పి చెప్తారనమాట. సరే అదంతే కదా సాధువు గారు, మహాత్మ సాధు మహాత్మ, అది నేను నీకు చేస్తానని చెప్పి ఆయన రాజు మాటిస్తాడు. ఆ సాధు అక్కడి నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోతాడనమాట. సరే మంత్రికి చెప్పాడనమాట రాజు, ఓ మంత్రి నువ్వు వెళ్ళి మన దేశంలో ఒక మూర్ఖుని తీసుకురావాలి నా దగ్గరికి అని చెప్పి చెప్తారనమాట. సరే ఈ మంత్రి వెళ్ళి అంత మొత్తం అన్ని నగరాలు పట్టణాలు గ్రామాలు అంతా వెతుకుతాడనమాట. వెతికిన తర్వాత అక్కడ ఒక మూర్ఖుని గుర్తిస్తారనమాట, భయంకరమైన మూర్ఖుడు అతను. మామూలుగా మూర్ఖుడు కాకపోతే ఎవరు కానీ కర్రెత్తుకుని రోజంతా తిరుగుతూ ఉండరు, ఉంటారా, అది కష్టం. ఒక కర్ర తీసుకుని రోజు తెలవని సాయంత్రం తిరిగేది, మళ్ళీ అరే రాజు దగ్గరికి సాయంత్రం వచ్చి ధనం తీసుకొని పోయేది. మామూలు మైండ్ అనేది మట్టి ఎవరు చేయరు, మూర్ఖు అయితేనే అది చేస్తారనమాట, కర్ర తీసుకుని వేరే పనులు చేయకుండా. సరే ఇతను ఆ మూర్ఖుని రాజు కూడా పరీక్షించాడు, రాజుకి చాలా ఆనందం అయిపోయింది, ఇది నిజమైన మూర్ఖుడేదని చెప్పి అతను చెప్పాడు, మూర్ఖ నేను ఇప్పుడు నీకు కర్ర ఇస్తున్నాను, నువ్వు తెల్లవారి నుంచి సాయంత్రం కర్ర తీసుకొని తిరగాలి, సాయంత్రం వచ్చి నేను ధనాన్ని తీసుకెళ్ళాలి అని చెప్పాను అని చెప్పాడు. అట్లా రాజుగారు అని చెప్పాడనమాట. ఇతనికి ఒక పెద్ద కర్ర ఇచ్చారనమాట, ఈ కర్ర పట్టుకున్నాడు ఆ మూర్ఖుడు, తిరుగుతూ ఉన్నాడనమాట. రోజు ఆ పట్టణం అంతా తిరిగేవాడు, సాయంత్రం వచ్చి ధనాన్ని తీసుకొని పోయాడు అనమాట తన యొక్క పోషణ కోసం. ఈ విధంగా రోజులు అయిపోయింది, వారాలైంది, నెలలు అయిపోయింది, సంవత్సరాలు అయిపోయింది, కాలం అనేది ఎంతో క్రూరమైంది. మనం ఆగిన ఆయన కాలం అనేది ఆగదు, మనం భక్తి చేసినా భక్తి మనం చెడు చేసినా కాలం ఆగదు, మంచి చేసినా కాలం ఆగదు, పోతా ఉంటుందన్నమాట. ఆ ఫలితం అనేది మనము అనుభవి తెలుస్తుంది, మనం చెడు చేస్తే ఫలితం వస్తుంది, మనకి మంచి చేస్తే ఫలితం వస్తుంది, కృష్ణేశ్వర కార్యక్రమాలు చేస్తే ఫలితం వస్తుంది, బట్ కాలం మాత్రము నిలదు. అయితే చాణక్య పండితుడు చెప్తాడు, నువ్వు 100,000 బంగారు నాణాలు ఇచ్చినా కానీ వెళ్ళిపోయినటువంటి సెకండ్ మళ్ళీ మనం తిరిగి తీసుకురాలి, ఒక సెకండ్ వెళ్ళిపోయింది అనుకో దాన్ని మళ్ళీ మనము తీసుకురాలి. కాబట్టి కాలం అనేది ఎంతో క్రూరమైంది, వెళ్ళిపోయింది అనమాట. ఈ రాజు ఏమైపోయాడు, రుద్రైపోయాడు, ముసలివాడు అయిపోయాడు. ఈ మూర్ఖుడేమో కర్ర తీసుకొని తిరుగుతూ ఉన్నాడు. సరే ఇంకా రుద్రైపోతే ఏమవుతుంది, మరణం అనేది ఆసన్నం అవుతుంది. రాజు కష్టం అయిపోయింది అనమాట, రాజు వైద్యులు చెప్పేశారు, ఓ రాజా నువ్వు కొంతకాలంలో మరణిస్తావు, మామూలుగా మన డాక్టర్స్ చెప్తుంటారు కదా ఇంక 7 రోజులు 3 రోజులు అయితే ఉండేదనేసి, అట్లా రాజు వైద్యులు చెప్పేశారనమాట రాజుకి, నువ్వు ఇంక కొన్ని రోజుల్లో నువ్వు చనిపోతున్నావు అని చెప్పారు. సరే రాజుకు చాలా బాధ అయిపోయింది, అయ్యయ్యో నేను చనిపోతున్నాను కదా, సరే ఇంకా ఏం చేస్తాము, బాధ్యత అంతా కూడా నా పుత్రుడికి ఇవ్వాలని చెప్పి పుత్రుని పిలిపించారనమాట. పిలిపించి, నాయన మీరెంతో వినయంతో నా దగ్గర ఈ రాజుకి సంబంధించి రాజకీయాలకు సంబంధించి విషయాలంతా నేర్చుకున్నారు, ఎంతో వినయంతో ఎంతో గొప్ప గుణాలు కలిగి ఉన్నారు, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, కాబట్టి మీరు జాగ్రత్తగా రాజ్యాన్ని చూసుకోవాలి అని చెప్పి చెప్పాడంట. తర్వాత తన యొక్క పత్నులు పిలిచారు, పిలిచి తన భార్యల్ని, ఆయన మీరెంతో సేవ విశ్వాసంతో నాకు సేవ చేశారు, ఇప్పుడు వీళ్ళు అమాయకులు పుత్రులంతా కూడా వీళ్ళకి మీరు మార్గాన్ని ఇస్తూ రక్షించాలి అని చెప్పి చెప్పాడనమాట. తర్వాత మంత్రులు పిలిచారనమాట, పిలిచి ఓ మంత్రులారా, మీరు మీ యొక్క యజమానికి ఎంతో బాధ్యతతో ఎంతో నమ్మకంతో ఎంతో విశ్వాసంతో సేవ చేశారు, మీరు మీ రుణాన్ని నేను తీర్చుకోలేను, అదేవిధంగా వీళ్ళు కూడా సహాయం చేయండి, వీళ్ళంతా కూడా చిన్నపిల్లవాళ్ళు, వీళ్ళు రాజ్య భారాన్ని తీసుకుంటున్నారు, కాబట్టి వీళ్ళంతా మీరు సహాయం చేయండి అని చెప్పి వాళ్ళు ఓదార్చాడనమాట. ఆయనకు వీళ్ళందరినీ ఓదార్చుతూ మనసులో ఈ మూర్ఖుడు గుర్తొచ్చాడనమాట. రే మంత్రి చెప్పాడు, చూడు ఆ మూర్ఖుడు ఎంతో విశ్వాసంతో సేవ చేస్తున్నాడు, ఆ మూర్ఖుని పిలిపించండి, అతను నేను రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాను, వేరే మూర్ఖుడికి ఎవరికైనా కానీ ఈ బాధ్యతనిస్తాను, అయినా కానీ అతని పోషణ మనం చూసుకుంటామని చెప్పి చెప్పాడనమాట. సరే ఈ మంత్రి ఏం చేశాడు, ఆ మూర్ఖుని పిలిపించాడు, ఆ మూర్ఖుడు కర్ర వచ్చాడు అక్కడికి, ఎందుకంటే కర్ర మాత్రం వదలదనమాట, కర్ర తీసుకుని అక్కడికి వచ్చాడు. వస్తుంటేనే రాజు అడిగాడనమాట, నాయన మూర్ఖ నువ్వు బాగున్నావా అని చెప్పారు గారు.
రాజుగారు మీ దేవుడు చాలా బాగున్నాను, తెల్లవారి నుంచి సాయంత్రం కర్ర తీసుకొని తిరుగుతూ ఉన్నాను, చాలా బాగున్నాను అని చెప్పి చెప్పాను. సరే ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, నేను ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను, నువ్వు చాలా విశ్రాంతితో నాకు సేవ చేశావు, నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నువ్వు కూడా చాలా సంవత్సరాల నుంచి విశ్రాంతి సేవ చేస్తున్నావు, నీకు ధనాన్ని నేను ఇస్తాను, అయితే నువ్వేం చేయాలి, నేను అంటే మూర్ఖున్నావు అని గుర్తించి నువ్వు కర్ర చేసే అతనికి, నీకు ధనాన్ని మాత్రం నేను ఇస్తాను, నువ్వు ఆ ధనంతో నీ పోషణ చేసుకుంటూ ఉండు అని చెప్పి చెప్పాడు అనమాట. అప్పుడు మూర్ఖుడు చెప్పాను అనమాట, రాజుగారు మీరు వెళ్ళిపోతున్నారా, మీతో నేను కూడా వస్తాను రాజుగారు అని చెప్పి చెప్పాడు అనమాట. అరే రే మూర్ఖ, నువ్వు మూర్ఖుడు అయ్యా, నీకు అర్థం కాదు, నాతో వచ్చేదానికి వీలు కాదు, నువ్వు అది సాధ్యం కాదు అని చెప్పి చెప్తాను అనమాట. ఓహో రాజుగారు, మీరు రహస్యంగా మీ పుత్రులతో మీ యొక్క పత్నులతో మీరేమైనా విహారయాత్ర వెళ్తున్నారా, వాళ్ళని తీసుకెళ్తున్నారా, అందుకు నన్ను రావడం లేదా అంటాడు అనమాట. లేదు లేదు మురక, నేను ఎవరిని తీసుకోవడానికి వీలు కాదు, నా భార్యలు కానీ నా పుత్రులు కానీ ఎవరు నాకు రారు, అది వీలు కాదు, నేను ఒకనే పోవాలి, అది సాధ్యం కాదు, నువ్వు మూర్ఖుడు నీకు అర్థం కాదు. ఓహో రాజుగారు, మీరేమన్నా మంత్రులతో వెళ్తున్నారా ఏదన్నా రహస్యమైన విషయాల కోసమో అని చెప్పంటాను. లేదు మురక, మంత్రులు కూడా నాకు రారు అని చెప్పి చెప్తాను. అయితే మీరేమన్నా ధనాన్ని తీసుకెళ్తున్నారా, గొప్ప గొప్ప ధనాన్ని సంపాదించారుగా మీరు, ఆ ధనాన్ని అంతా తీసుకెళ్తున్నారా అని చెప్పి చెప్తారంట. లేదు మురక, నా ధనం కానీ నా మంత్రులు కానీ నా భార్యలు కానీ ఎవరు రారు నాతో అని చెప్పి చెప్తారనమాట. అయితే మీరు ఈ యొక్క మీ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప పౌరుల్ని మీ సైన్యాన్ని అంటే ఎవరు తీసుకెళ్తున్నారా మీతో కూడా అని చెప్పి చెప్తారనమాట. లేదు మురక, నా రాజ్యం ఒక చిల్లి గౌరవం తీసుకోబోలేను మురక, నేను ఎవరిని తీసుకున్నా ఎవరు రారు అని చెప్పి చెప్తారనమాట. నీకు తెలియదు మురక, నువ్వు పెద్ద మూర్ఖుడివి, నీలాంటి మూర్ఖుని కొన్ని గుర్తించి నువ్వు కర్ర అతనికి ఇచ్చేయని చెప్పి చెప్తారనమాట. అప్పుడు ఆ మూర్ఖుడు చెప్తాడు, కర్ర నువ్వే తీసుకో రాజుగారు అని చెప్పి కర్ర రాజుకి ఇస్తాడు. అతను సన్న అయిపోతాడు, రాజు సన్న అయిపోతాడు, ఆశ్చర్యపోతాడు. హే ఏం చేస్తున్నావు అంటాడు, నీకంటే మించిన మూర్ఖుడు ఎవరున్నారు, నువ్వే మహామూర్ఖుడివి, కర్ర తీసుకో అని చెప్పి చెప్తాడనమాట. అది ఆశ్చర్యపోతాడు, ఏమంటే నువ్వే చెప్తున్నావు, నాతో నా భార్యలు కానీ నా పుత్రులు కానీ నా ధనం కానీ నా రథాలు కానీ నా పౌరులు కానీ నా సైన్యం కానీ రావని చెప్తున్నావు, ఇన్ని రోజులు వాళ్ళ కోసం నువ్వు పనిచేశావు, నువ్వు మూర్ఖుడివి, కర్ర తీసుకోవని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు రాజు ఆశ్చర్యపోతాడు, అరే ఎవరు నువ్వు అంటాడనమాట. నువ్వు మహామూర్ఖుడు కాబట్టి నా గురువు నాకు ఉపదేశించాడు, గుర్తుదానికి కొన్ని సంవత్సరాలకు ముందు వచ్చాడు ఒక సాధు మహాత్ముడు, ఆయన నా గురువు, నీ మీద కృప చూపించాలని వచ్చాడు, నువ్వు అప్పుడు ఆ సూచన తీసుకోలేదు, నువ్వు మూర్ఖత్వంలో ఉన్నావు, నీకు సహాయం చేయడం కోసము ఈ విధంగా ప్రణాళిక వేసి నన్ను నీ దగ్గర పంపించాడు, నేను సమయం కోసం వేచి ఉన్నాను, నీకు ఆత్మజ్ఞానం చేయాలని చెప్పి నువ్వు మహామూర్ఖుడివి, నీ శరీరానికి సంబంధించిన విషయాలను నువ్వు పూర్తిగా నీ కాలాన్ని నాశనం చేసుకునేసావు, ఇప్పుడు మరణిస్తున్నావు, ఏమవుతుంది గది అని చెప్తానంట. అప్పుడు అతను రిలీజ్ అవుతాడు, ఓ మహాత్మా నన్ను రక్షించు, నన్ను రక్షించు అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు అతను చెప్తాడు, ఇప్పటికీ మించి పని లేదు, ఈ భక్తి యొక్క సేవ అనేది ఎప్పుడైనా చేశాను వాడు, అవి స్వల్పం అభస్త ధర్మస్త తర్వాత మహతో భయాత్, స్వల్పంగా చేసినా కానీ ఇప్పుడు ప్రారంభించు హరినామ సంకీర్తన, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, నామ సంకీర్తన ఇప్పుడు ప్రారంభించు అని చెప్పి చెప్తారనమాట. ఈ భక్తి అనేది ఎవరైనా ఎప్పుడన్నా చేయొచ్చనమాట, గర్భంలో ఉన్నప్పుడే భక్తిని ప్రారంభించిన చాలా మంది మహాత్ములు ఉన్నారనమాట, లైక్ పరిషత్ మహారాజు, ప్రహ్లాద్ మహారాజు, వీళ్ళంతా ఏం చేశారు, తల్లి యొక్క గర్భంలోనే వాళ్ళు ఏం చేశారు, భక్తి సేవను ప్రారంభించారు. తర్వాత చిన్న శిశువుగా ఉన్నప్పుడు అంటే కొద్దిగా 3 సంవత్సరాల 4 సంవత్సరాల వయసులో భక్తిని ప్రారంభించిన చాలా మంది ఉన్నారు, లైక్ ఉదాహరణకి లైక్ ధ్రువ మహారాజ్ ఆయన 4 సంవత్సరాల వయసులో ఏం చేశాడు, భక్తిని ప్రారంభించారు. అదేవిధంగా మంచి ఈ యొక్క యుక్త వయసులో 80 వయసులో ఉన్నప్పుడు భక్తిని ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారు, లైక్ యొక్క పుత్తి మహారాజ్ ఆయన రాజుగా ఉన్నాడు, ఎంతో యుక్త వయసులో ఆయన భక్తిని ఆచరించారు. తర్వాత వృద్ధాపంలో భక్తిని ప్రారంభించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, దాంట్లో ఉదాహరణ వచ్చి ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు ఎంతో కుతంత్రాలతో కుట్రలతో జీవితం అంతా నాశనం చేసుకున్నాడనమాట. చివరికి మహాభారత యుద్ధం అయిన తర్వాత విదురుడు తన సోదరుడు అతనికి ఉపదేశాన్ని ఇస్తాడనమాట. అప్పుడు అతను కొద్దిగా రిలీజ్ అయ్యి భక్తిని ప్రారంభిస్తాడనమాట. లాస్ట్ చివరికి ఈ యొక్క అరణ్యంలో అతను భగవంతుని యొక్క కృప చేత ముక్తిని పొందుతాడు. ఈవెన్ మరణ సమయంలో కూడా ఇంకా చనిపోయేటప్పుడు కూడా భక్తిని ప్రారంభించడం ఉన్నారు, ఎవరు ఉన్న గుర్తుందా, అది అమ్మరాజు. కాబట్టి భక్తిని చేయడానికి ఏ స్టేజ్ లేదు, గర్భంలో ఉన్న పనిచి చనిపోయేంతవరకు ఎవరైనా కానీ ఈ భక్తిని చేయొచ్చు అనమాట. కాబట్టి ఇతను అదంతా బోధించిన తర్వాత ఈ మహామూర్ఖునికి రాజుకి అతను చెప్పాడనమాట, ఇప్పుడు నువ్వు ఇది అటువంటి మూర్ఖులు మనం చాలా మంది ఉన్నాం ఇప్పుడు ఈ ప్రపంచంలో, మనం జీవితం అంతా కూడా వృధా చేస్తున్నాం సరైనటువంటి విషయాల కోసం. కాబట్టి అటువంటి మూర్ఖులు కాకుండా మనం సత్ప్రవర్తనతో ప్రవర్తించాలని చెప్పి ఇక్కడ భగవద్గీతలు కృష్ణుని చెప్తున్నాడు. నేహాభి కమనాస్వస్తి ప్రత్యవాయ అని విద్యతే స్వల్పమ పశ్చ ధర్మస తాయితో మహతోభాయని చెప్తున్నాడు. కాబట్టి ఈ భక్తిని మనం ఆచరించినట్లయితే గనా అది మనం ఎప్పుడూ మనం రక్షిస్తూ ఉంటుందన్నమాట. అది ఎంతో గొప్పది. మనం ఆ భక్తిని ఆ యొక్క మన యొక్క స్వల్పంగా ఆచరించినా కానీ లైక్ మనం కానీ ఇక్కడ ఈ వెంకటేశ్వర మహత్వం చూసినట్లయితే గనా ఈ భక్తి భగవంతుని యొక్క భక్తి చెప్తే సార్ ఎట్లా రక్షిస్తుంది ఒక మనిషిని అనేది. కళాశ్ర దగ్గర ఒక గొప్ప బ్రాహ్మణుడు ఉంటాడు, పురంధర అనేటువంటి బ్రాహ్మణుడు ఉంటాడు అనమాట. అతని ఇంట్లో ఎంతో సద్బ్రాహ్మణుడు. అతను అన్ని వైదిక కర్మలను వైదిక విధానాలంతా కూడా ఆచరిస్తూ ఉంటాడు. అతని ఒక పుత్రుడు జన్మిస్తాడు, అతని పేరు మాధవుడు. ఇతను ఎంతో గొప్ప బ్రాహ్మణుడు కాబట్టి తన పుత్రుణ్ణి చిన్నప్పటి నుంచి కూడా మంచిగా ఇక భక్తి సేవలో ఆయన తీసుకొస్తూ ఉంటారంట. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది తల్లిదండ్రులు అంటే కన్నా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ నాకు బాధ్యతలున్నాయి, భక్తిని ఆచరించిందంటే నాకు బాధ్యతలున్నాయని చెప్తారనమాట. తప్పనిసరిగా బాధ్యతలున్నాయి. మన బాధ్యత వచ్చి వాళ్ళకి ఆహారం ఇవ్వడము లేదంటే గృహాన్ని నిర్మించుకోవడమే మన బాధ్యత కాదు. ఆ బాధ్యత పక్షులు కూడా చేస్తాయి. మనం చూడండి ఇక్కడ టెంపుల్లో పక్కన కొన్ని పావురాలు ఉన్నాయి, గమనించినారు కొంతమంది. అవేం చేస్తున్నాయంటే అవి ఎంతో కష్టపడి ఇంటిని నిర్మిస్తాయన్నమాట. చూసాం ఉన్న ఇల్లు కూడా ఉన్నాయి అక్కడ అన్ని చోట్ల, ఒక్కొక్క పిల్లలకి ఒక ఇల్లు ఉందన్నమాట. అవి నిర్మిస్తున్నాయి, తన బిడ్డల్ని పుట్టిన తర్వాత అవేం చేస్తున్నాయి, తీసుకొచ్చి తన నోట్ల నుంచి వాటి నోట్లో పెడుతున్నాయి అన్నమాట. ఎంతో ఆప్యాయంగా, ఎంతో ప్రేమతో. అటువంటి ప్రేమ, అటువంటి ఆప్యాయత ఇప్పుడు లేదనమాట ఈ కలియుగంలో, తగ్గిపోతూ వస్తా ఉంది. ఎంత జాగ్రత్తగా చూసుకుంటాయంటే 24 గంటలు ధ్యానం చేస్తూనే ఉంటాయి తన బిడ్డల మీద. ఇది భౌతికమైనటువంటి రక్షణ, ఇది తప్పనిసరిగా చేయాలి. బట్ ఇది నిజమైనటువంటి రక్షణ కాదు. ఎప్పుడైతే మన కుటుంబ సభ్యులకి అప్పుడేమవుతుందంటే అటువంటి రక్షణ చేస్తే మనకి ఆ పక్షులకి వ్యత్యాసం లేదు. ఆ పక్షులు అదే చేస్తున్నాయి, మనం కూడా అదే చేస్తున్నాం. మనము మంచి గృహాన్ని నిర్మిస్తున్నాము మన కుటుంబ సభ్యులకి, మనము ఆహారానికి కావాల్సిన సదుపాయాలంతా మనం ఏర్పరుస్తున్నాము. అప్పుడు వ్యత్యాసం ఎక్కడ వాటికి వీటికి శరీర భావన జరుగుతుంది. మనం ఇంత కష్టపడి చదివి ఇన్ని వ్యాపారాలు చేసి ఇంత చేసి మనం చేసేది పౌరాలు చేసేది మనం చేస్తున్నాం అంతే కదా, వేరే లేదు. మనం ఇంజనీరింగ్లు, బీటెక్లు, ఎంటెక్లు అన్ని చేసి చేసేదేమంటే ఈ జంతువులు పక్షులు చేసే పని చేస్తున్నాం. అవి గృహాన్ని నిర్మిస్తున్నాయి, మనము గృహాన్ని నిర్మిస్తున్నాము. అవి బిడ్డలు పోషిస్తున్నాయి, మనం పోషిస్తున్నాము. ఎప్పుడు వ్యత్యాసం వస్తుందంటే ఎప్పుడైతే మన కుటుంబ సభ్యులకి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి అక్కడ హరినామ సంకీర్తనం చేస్తాము. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎక్కడైతే హరినామ సంకీర్తనం జరుగుతుందో అది నిజమైనటువంటి గృహం. లేదంటే కన అది గూడు, పక్షి యొక్క గూడు. పక్షి గుళ్ళు ఏం జరుగుతుంది, తినడము నిద్రపోవడము, అదే ఇక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి నిజమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి తల్లిదండ్రులు అంటే తప్పనిసరిగా తన కుటుంబ సభ్యుల్ని చూసుకోవాలి. వాళ్ళు వాళ్ళకి కావాల్సిన గృహ వసతులు ఇవ్వాలి, ఆహార సదుపాయాలు ఇవ్వాలి. అదే సమయంలో ఆధ్యాత్మికంగా వాళ్ళే రక్షణ కల్పించాలి. అది లేకపోతే ఆధ్యాత్మిక జ్ఞానం కానీ లేకపోతే కనుక ఎటువంటి పరిస్థితులు అయినా కానీ వాళ్ళ పట్ల మీదకి ఆస్కారం ఉంది. ఆధ్యాత్మికత లేదనుకో బయట వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఎక్కడైనా వాళ్ళు పట్టణం కావచ్చు. వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోవచ్చు, చెప్పలేము. రకరకాలటువంటి వయసెస్కి చెడు అలవాటు అలవాటు కావచ్చు. వాళ్ళు మన దగ్గర ఎంతోమంది ఇక్కడ ఉన్నారనమాట, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంతమంది బాగా జ్ఞానవంతులు ఉన్నారు, గొప్ప గొప్ప చదువులు చదివి. కొంతమంది ఏం చదువు లేకుండా చిన్న చిన్న జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు. అయితే ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉన్నారు. వాళ్ళకి పత్రం అనేది లేదు. వాళ్ళకి భౌతికమైనటువంటి పత్రం చెడు అలవాట్లకు అలవాటైనటువంటి ఆస్కారమే లేదు. ఇప్పుడు ప్రపంచమంతా భయంకరంగా దుఃఖాలు అనిపిస్తున్నారు. సమాజంలో చూసినట్లయితే కన ఎన్నో రకాలైన దుఃఖాలు, ఎన్నో రకాలైన సమస్యలు. ఎందుకంటే చెడు అలవాట్ల వల్ల రకరకాల అలవాట్లు, ఈ మాంస భక్షణ, మద్యము, జూదము, రకరకాలటువంటి ఆ యొక్క అక్రమ సంబంధాలు, రకరకాలటువంటి రోగాలు, మనశ్శాంతి లేదు, గరాటలు, భయంకరమైనటువంటి కోరల్స్. ఎందుకంటే మొత్తం అంత శారీరక భావంతో ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే బాధ్యతమైనటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే తన కుటుంబ సభ్యుల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తారు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఎవరైతే ఆధ్యాత్మికంగా వస్తుంటారో అది చెప్పైపోతున్నారు వాడు. ఇప్పుడు ఎవరినైనా హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ భక్తి సేవలో మంగళారతికి వస్తూ
మంచి నియమాలు పాటిస్తుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మూర్ఖ స్థితిలో ఉండే వాళ్ళు ఎందుకు మీరు ఇప్పుడే చేస్తున్నారు ఇవంతా కూడా? మీరు జంతువుగానే ఉండాలి కదా, మీరెందుకు మనుషులు అయిపోతున్నారు? మేమంతా జంతువులుగా ఉన్నాము, మీరు మనుషులు అయిపోతే ఎట్లా? మీరు కూడా జంతువు కాండి. మనం దానికంతా కూడా డిస్టర్బ్ కాకూడదు అనమాట. కొంతమంది కలిసి చెందిపోతారు. ఇప్పుడు ఏదైనా ఇట్లా మాట్లాడారనుకో కలిసి చెందిపోతారు అనమాట. మనం కలిసి చెందకూడదు. చెప్పే వ్యక్తి ఎవరు మనం గ్రహించాలి, ఆ మాట్లాడే వ్యక్తి ఎవరు. ఇప్పుడు ఉదాహరణకి మనం బాగా గమనించాలి ఎవరన్నా మాట్లాడుతున్నారంటే అతని స్థాయి ఏమి. ఇప్పుడు రోడ్డు మీద ఒక వ్యక్తి పోతూ ఉంటాడు, ఒక పిచ్చివాడు పోతుంటాడు అనమాట. మనతో చెప్తారనమాట, నేను పాకిస్తాన్ మీద బాంబు వేస్తాను అని చెప్పి. మనం అప్పుడు భయపడి వేసి అయ్యో బాంబు పడిపోతానంట, అయ్యో ఏమవుతుందేమని చెప్పి మనం భయపడినాం అనుకో. అవి మనకేమో వీలంట, ఆ పిచ్చివాడికి మనకి తేడా లేదు, ఆ పిచ్చివాడికి మనకి వ్యత్యాసం లేదు. అదే భారతదేశ రాజు ప్రధానమంత్రి చెప్తే దాన్ని తీవ్రంగా తీసుకోవాలా. అంటే చెప్పే వ్యక్తిని మనం జాగ్రత్తగా గమనించాలి. ఎవరంటే వాళ్ళు ఏదంటే అది కామెంట్ చేస్తే దాన్ని మనం తీవ్రంగా తీసుకోవద్దు. ఎందుకు ఇప్పుడే భక్తి చేస్తున్నావు నువ్వు, ఇంకా వయసు ఉంది కదా, ముస్లింలు అయిన తర్వాత చేసేది గ్యారంటీ రెండు రోజులు ఉంటావు నువ్వు. ఈవెన్ కాలం కూడా మన ప్రహ్లాద్ మహారాజు వివరిస్తున్నారు అనమాట. ఇప్పుడు తాత్కాలికంగా చూసినట్లయితే ఆయుష్ పరిమాణం ఎంత ఉంది ఇప్పుడు? 60-70 ఇయర్స్, 60-70 సంవత్సరాలు ఉంటే ఓకే, 70 ఇయర్స్ తీసుకున్నాం యావరేజ్ గా. 70 సంవత్సరాలు తీసుకుంటే 30 సంవత్సరాలు నిద్రపోతాం మనం. అంతకాలం ఏం చేస్తున్నాము, నిద్రలో గడిపేస్తున్నాం. అంటే 30 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది అది. ఇంకో 10 సంవత్సరాలు ఆటపాటలు గడిపేశాం, ఆడుకోవడము తిరగడం అంతా కూడా 40 సంవత్సరాలు పోయింది. ఇంకో 10 సంవత్సరాలు మన వ్యాపారాలు, మన ఉద్యోగాలు, మన చదువులు, మన సమస్యలు జరగంతా పోయింది. ఎన్ని సంవత్సరాలు పోయింది? 50 సంవత్సరాలు పోయింది. తర్వాత వృద్ధాపం వస్తుంది అనమాట. వృద్ధాపంలో సగం సేకరించదు. మనం భగవద్గీత చదవాలంటే చదవలేము, కూర్చొని భగవద్గీత వినాలంటే వినలేము, హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయాలంటే చేయలేము. సమంగా ఇంద్రియాలు సేకరించవు, సమంగా కనిపించవు, సమంగా వినిపించవు. మనకు ఉండేది జీవితం అంతా 10-15 సంవత్సరాలు, అది 70 సంవత్సరాలు మనం జీవిస్తే. ఇప్పుడు మీ వయసు నుంచి కొంతమంది ఇక్కడ 30 సంవత్సరాలు ఉన్నారు, 40 సంవత్సరాలు ఉన్నారు. అట్లా లెక్కేస్తుంటే 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు మనకున్నది మన యొక్క వ్యవధి అంతా కూడా. ఎంత డేంజర్లో ఉన్నా చూడు మనం. కాబట్టి మనం వృధా చేయడానికి లేదు, ఇది మనకు సంబంధించింది. మరణం వచ్చిందంటే అది వెయిట్ చేయదనమాట మన కోసం. మనం చేసేటువంటి కార్యక్రమాలంతా కూడా మన పరీక్ష వచ్చి మరణం. మనం ఉన్నతమైన జన్మ పొందాలన్నా కానీ భగవద్ధామం చేరాలన్నా కానీ ఏదో భగవంతుని కృప వల్ల ఏదో ఇంతమంది జన్మలో కొద్దిగా ఈ యొక్క ఏదో కొద్దిగా సంస్కృతి ఉంది కాబట్టి, సుకృతి ఉంది కాబట్టి మాకు మానవ జన్మ వచ్చింది. ఎన్నో జీవులు ఉన్నాయి ఈ ప్రపంచంలో, ఎన్నో జంతువులు ఉన్నాయి, ఎన్నో పక్షులు ఉన్నాయి, ఎన్నో జలచరాలు ఉన్నాయి. మనమే మానవులు ఉన్నాము. అంటే ఏదో సుకృతి వల్ల మానవ జన్మ వచ్చింది. దీని దుర్నిర్వహణ చేయకూడదు మనం. ఆధ్యాత్మిక మార్గంలో మనము ప్రయాణం చేయాలి. కాబట్టి ఈ బ్రాహ్మణుడు, ఈ కాలాస్తు బ్రాహ్మణం ఈ యొక్క పురంధరుడు సద్బ్రాహ్మణుడు అతను. కాబట్టి అతను తెలుసు, అతను తన కుమారుణ్ణి బాగా భౌతికమైన విద్యలు ఇస్తున్నాడు, అదే సమయంలో ఆధ్యాత్మిక విద్యలు కూడా ఇస్తున్నాడు అనమాట. తన సంస్కృతి వైపు తీసుకొని వస్తున్నాడు. అతను ఏం చేసేవాడు, ఈ పిల్లవాడు ఒక చిన్న వయసులోనే హైదరాబాద్ కాంటి యజ్ఞాలు చేసేవాడు. దైవయజ్ఞము, పితృయజ్ఞము, నృయజ్ఞము, తర్వాత భూతయజ్ఞము అనేటువంటి 5 రకాల యజ్ఞాలు చేసేవాడు. అతని యొక్క తేజస్సు సూర్యుడిలాగా, 2 సూర్యుడిలాగా తేజస్సు ఉన్నాడనమాట ఈ మాధవుడు అనేటువంటి బాలుడు. ఎంత గొప్ప బాలుడు అనమాట, వెరీ నైస్ బాల్. ఈ విధంగా జరుగుతుంది, చంద్రలేఖ అనేటువంటి ఒక స్త్రీతో ఆయన వివాహం చేస్తారు ఈ మాధవునికి, తన కుమారునికి. అతను కాలం నడుస్తూ ఉంటుంది అనమాట. అయితే ఒకరోజు ఏమవుతుంది, ఈ యొక్క మాయ అనేది ఎంతో శక్తివంతమైంది. అతను ఒకరోజు కాలస్ దగ్గర ఒక అరణ్యం ఉంటుందన్నమాట. అతను నీటి కోసం వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఒక కొలతని అంటే ఒక వేష్యను చూస్తాడనమాట. అతను చూసి తను ఎంతో ఆకర్షితులవుతాడు. ఆకర్షితులయ్యి ఆమె దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి నన్ను వివాహం చేసుకోమని చెప్తాడనమాట. అంటే ఈ మనసు అనేది ఎంతో శక్తివంతమైంది. అతను సాంగత్యం లేదు అక్కడ, ఇక భక్తుల యొక్క సాంగత్యం అనేది లేదనమాట. అది భగవంతుని యొక్క యొక్క లీల ఇది. అతను అయితే ఇంతకుముందు ఈవెన్ వాళ్ళు కొలతలైనా కానీ కొద్ది సంస్కృతి అనేది ఉన్నదనమాట. ఆ యొక్క వేష వివరిస్తుంది అనమాట ఆ యొక్క బ్రాహ్మణుకి, మాధవునికి, నువ్వు ఎంతో పవిత్రుడివి, నువ్వు కానీ నన్ను వివాహం చేసుకున్నట్లయితే నువ్వు అపవిత్రుడైపోతావు. నీ తల్లి ఎంతో పవిత్రంగా గర్భధారణ సంస్కారంతో నిన్ను ప్రసవించింది, తర్వాత నీ తండ్రి ఎంతో పవిత్రంగా ఈ యొక్క అన్నప్రసతో అంటే భగవంతుని యొక్క ప్రసాదంతోనే నీ ఆహారం ప్రారంభమైంది. నాకు ఆ విధంగా కాదు, నా తల్లి పవిత్రమైనటువంటి గర్భాధారంతో నన్ను జన్మ తీసుకోలేదు, నేను అపవిత్రంగా జన్మ తీసుకున్నాను. అదేవిధంగా నా ఆహారము మాంసము ఇక రకరకాలంటే అభక్షాలతో నేను ప్రారంభించాను నా తిండిని నా ఆహారాన్ని. నువ్వు అట్లా కాదు, నువ్వు ఎంత పవిత్రమైన భగవంతుని యొక్క ప్రసాదాన్ని తీసుకుంటూ అన్న ప్రశ్న అనేటువంటి కర్మతో నువ్వు ఆహారాన్ని ప్రారంభించావు. అదేవిధంగా నువ్వు ఎంత పవిత్రంగా ఈ వేదాలని నీ నోటి నుంచి ఎంతో పవిత్రంగా భగవంతుని యొక్క నామాన్ని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని జపిస్తున్నావు. నేను అట్లా కాదు, ప్రతిరోజు నీచమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాను, పవిత్రమైనటువంటి మాట అనేది లేదు నాకు. నువ్వేం చేస్తున్నావు, నీ పాదాలతో భగవంతుని యొక్క మందిరానికి వెళ్తున్నావు, నేను రకరకాలైనటువంటి వ్యక్తుల యొక్క గృహాలకు వెళ్తున్నాను, నీ చేతులతో భగవంతుని యొక్క మంచి దివ్యమైనటువంటి సేవలు చేస్తున్నావు, నువ్వు పుష్పాలు సమర్పిస్తున్నావు, ఫలాలు సమర్పిస్తున్నావు, నేను ఎంతో భయంకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాను, మాంసాన్ని రకరకాలంటే అపవిత్రమైనటువంటి కార్యక్రమంతో చేస్తున్నాను. నువ్వు వినేది భగవంతుని యొక్క హరికథను వింటున్నావు పవిత్రంగా, సజ్జనులు పవిత్రమైన వ్యక్తుల యొక్క కథలను వింటున్నావు, పవిత్రమైన వ్యక్తుల యొక్క సంగతులు ఉన్నావు. నేను అట్లా కాదు, నీచమైనటువంటి నికృష్టమైనటువంటి మాటలు అంతా కూడా వింటున్నాను, కాబట్టి నా సంగతి నీకు పనికిరాదు అని చెప్పి చెప్తుంది అనమాట. అయినా కానీ ఇతను చాలా అడమెంట్గా ఉన్నాడనమాట. అతను ఆమె వివాహం చేసుకుంటాడు, చేసుకుంటేనే ఆమె చెప్తుంది అనమాట, ఇప్పుడు నన్ను వివాహం చేసుకున్నావు కాబట్టి నువ్వు బ్రాహ్మణుడు కాదు, ఇంకా నువ్వు నా మాదిరి నేను తయారు కావాలి, నీ యొక్క శకం తీసామని చెప్తుంది అనమాట. మాంసాన్ని తినాలి ఈ రోజు నుంచి, ఎందుకంటే మోసం చేయకూడదు కదా. అతను ఈ యొక్క స్త్రీతో సంబంధం ఏర్పరచుకొని ఇంకొక బ్రాహ్మణుడు నటించడానికి లేదు అతను, అప్పుడు ఆ యొక్క వ్యక్తిత్వం అనేది ఉందనమాట, క్యారెక్టర్ అనేది ఉందనమాట. కాబట్టి అతను కూడా ఏం చేస్తాడు, కులాన్ని మార్చుకునేస్తాడనమాట. ఆ స్త్రీతో వెళ్ళిపోతాడు, ఇవి రాజమండ్రి వైపు వెళ్ళిపోతాడనమాట. మొత్తం అలవాటైపోతుంది అతనికి, మద్యము మాంసము అన్ని రకాలుగా అలవాటైపోతుంది. జీవనం ఎంతో పవిత్రమైనటువంటి స్థాయి నుంచి అతను ఏం చేస్తాడు, ఎంతో అపవిత్రమైనటువంటి స్థాయికి వచ్చేస్తాడు. ఇట్లా రోజులు గడుస్తాయి, కాలం అనేది ఎంతో క్రూరమైంది, అది మనం ఆగినా కానీ అది ఆగదు. ఒకరోజు ఏమవుతుంది, ఆ యొక్క వేశ్య కులత మరణిస్తుంది అనమాట, చనిపోతుంది. ఇతను ఒకటే అయిపోయాడు, మళ్ళీ బాధపడుతున్నాడు. ఈ బాధలో అతనికి ఏమైంది, మళ్ళీ భగవంతుడు గుర్తొచ్చాడనమాట అతనికి. ఓ, నేను ఎంత బాగున్నాను, ఇప్పుడు మళ్ళీ నేను ఎంత దిగజారిపోయాను, ఎంత నీచునిగా నేను దిగజారిపోయాను మాయలో అనేసి అతను, ఇదే భక్తిత్వ సేవలు ఉన్నటువంటి గొప్పతనం అన్నమాట. భగవంతుడు ఏదో సమయంలో స్వల్పంగా అతను చిన్న బాల్య వయసులో భక్తిత్వ సేవను ఆచరించడం వల్ల భగవంతుడు ఏం చేస్తాడు, అతని స్మృతినిచ్చాడనమాట, మళ్ళీ అతని దగ్గరికి చేర్చుకుంటున్నాడు అనమాట. అందుకే భగవద్గీతలో కృష్ణ చెప్తున్నాడు, స్వల్పం అవకాశ ధర్మస ప్రాయతో మహతోభయా, నువ్వు భయపడిన పర్లేదని చెప్తున్నాడనమాట. అతను ఏం చేస్తాడు, మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాడనమాట, కబ్బలు చేతన దగ్గరికి వస్తాడనమాట. వచ్చి ఇక్కడ కూర్చోంటాడు. ఈ పాపాల వల్ల ఏమైంది, అతనికి శరీరం అంతా కూడా కుష్టి వ్యాధి వచ్చేసింది అనమాట. ఎందుకంటే అన్ని రకాల పాపకార్యాలు చేశారు కాబట్టి ఆ తేజస్సు పోయింది, మొత్తం శరీరం అంతా కృషించిపోయింది, కుష్టి వ్యాధి వచ్చేసింది. అక్కడ కూర్చొని ఉంటాడు. అప్పుడు రాజవంశస్థులు ఎక్కువ ఉండేవాళ్ళనమాట, కొంతమంది రాజులు భగవంతుని దర్శనానికి ఇక్కడికి వస్తారు, కబ్బలు చేతనకు వస్తారు, వాళ్ళంతా స్నానం చేస్తారు, వాళ్ళంతా భజన చేస్తుంటారు, గోవింద నామ సంకీర్తనం చేస్తుంటారు, హరినామ సంకీర్తనం చేస్తుంటారు, ఇతను ఆ సంకీర్తనలో ఉంటాడు, కబ్బలు చేతనలో స్నానం చేస్తాడు, చేసిన తర్వాత వాళ్ళు పిండాలు కూడా సమర్పిస్తారు పితృలకంతా కూడా. ఇతను ఏం చేస్తారు, ఇతని దగ్గర ఏం లేదు కాబట్టి మట్టితో తీసుకుంటారనమాట, మట్టి తీసుకొని ఆ మట్టినే పిండాలుగా చేసి సమర్పిస్తారనమాట. అయినా కానీ భగవంతుడు దాన్ని స్వీకరిస్తారనమాట. అతను కొద్దిగా ఈ పాపాలంతా నశించిపోతాయి. తర్వాత వీళ్ళంతా కొద్దిగా ప్రసాదం అతనికి ఇస్తారు. అందరూ తెల్లవారి సుప్రభాత సమయంలో వాళ్ళు భజన చేసుకుంటూ ఇదే దారిలో తిరుమలకు నడుచుకుంటూ వెళ్ళారనమాట. వెళ్ళి దగ్గర దగ్గర భగవంతుని యొక్క ఈ మందిరం దగ్గర అక్కడ పర్వతం ఉందన్నమాట, మోకాళ్ళ మెట్టు అంటారు అతన్ని. అక్కడ వెళ్ళే సమయానికి ఇతను భగవంతుని యొక్క నామాన్ని జపిస్తున్నాడు, గోవింద 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 అని చెప్పి జపిస్తున్నాడు, హరినామాన్ని జపిస్తున్నాడు, హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. ఈ వెంకటాచల ఈ పర్వతాన్ని అతను తాకంగానే ఆ యొక్క పర్వతం యొక్క ప్రభావం వల్ల, ఈ హరినామ సంకీర్తనం వల్ల ఈ పాపం అంతా ఏమవుతుంది, అతని శరీరం మీద పాపం అంతా కూడా గజగజా వణుకుతుందనమాట, అది భస్మమైపోతుంది, కాలిపోతుంది. వెంకటాచలము అంటేనే వెంకటాద్రి అంటే అర్థం వచ్చి, వెన్ అంటే పాపాలు, కట అంటే తొలగించేటువంటి, ఆద్రి అంటే పర్వతం. ఈ ఏ పర్వతం అయితే పాపాలను తొలగిస్తుందో దాన్ని వెంకటాద్రి అని చెప్పంటారు. కాబట్టి ఆ పర్వతాన్ని ఎవరైతే అధిగమిస్తారో ఈ హరినామ సంకీర్తనం చేస్తూ వాళ్ళ పాపాలంతా కూడా తొలగిపోతాయి. అదే ఇక మాధవునికి జరిగిందనమాట. ఇతను భగవంతుని యొక్క కృపంది కాబట్టి, ఇంత పూర్వ ఆశ్రమంలో అతను భక్తిని చేశాడు కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడు, అదేవిధంగా ఈ పర్వతం ప్రభావం వల్ల ఇతని పాపాలంతా కూడా గడగడ వణుకుతూ భస్మమైపోయాయనమాట. ఆ దుర్వాసన ముల్లోకాలు వ్యాపించేసింది, ఆ పాపాల యొక్క దుర్వాసన. బ్రహ్మ శివుడు అంతా కూడా ఏంది, ఎంత భయంకరమైన వాసన వస్తుంది వాళ్ళు ఆలోచిస్తున్నారు, అర్థం కావడం లేదు. సరే అతను ఆ విధంగా ఎంతో భయంకరమైనటువంటి అతని సోదరుడు పడిపోయాడు అనమాట మాధవుడు. అతనికి శరీరం అంతా కూడా ఎంతో వేడిగా ఉంది, ఎంతో భయంగా ఇదే బాధగా ఉంది ఈ పాపాలంతా నశించిపోయేటప్పుడు. అదేవిధంగా మనం కూడా ఇక హరినామ సంకీర్తనం చేసేటప్పుడు కొన్నిసార్లు మనకు కొన్ని దుఃఖాలు కలుగుతుంటాయి. మాధవుని కూడా ఎంతో భయంకరమైనటువంటి బాధలు కలిగాయి అతను చివరి సమయంలో ఆ పాపాలంతా పోయేటప్పుడు. ఓర్పు అతను ఇంకా భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూనే ఉన్నాడు అనమాట. సోదరుడు పైడిపోయాడు చివరికి. అట్లా మనం కూడా లైక్ ఇక పాల సముద్రాన్ని చిలికినప్పుడు మొదట అమృతం రాలేదనమాట, మొదట విషం వచ్చింది. అట్లా హరినామ సంకీర్తనం చేసేపు కొన్ని డిస్టర్బెన్సెస్ మనకు వస్తుంటాయి, కొన్ని కలతలు వస్తుంటాయి. మనం అయితే దాన్ని నిలబూడదు, మళ్ళీ భగవంతుని మీద మనము శరణాగతి పొందాలి, జపిస్తూ ఉండాలి. అతను సోదరుడు పడిపోయాడు. లేచే సమయానికి అతని శరీరం అంతా కూడా ఎంతో దివ్యంగా మారింది, ఎంతో దివ్యంగా ఉంది, ఒక దేవతా రూపంలాగా ఉందనమాట. అతను బ్రహ్మదేవుడు అతను ముందర ఉన్నాడనమాట, సాక్షాత్తు ఈ యొక్క సృష్టికర్త. అతనికి ఇతను సాష్టాంగ నమస్కారం పెట్టాడు మాధవుడు. అప్పుడు ఆయన చెప్పాడు అనమాట, ఓ మాధవా నువ్వెంతో గొప్పవా, అదృష్టవంతుడివి. ఆ రోజు ఈ యొక్క నారాయణుడు హరి ఏ విధంగా అజామిల్ని రక్షించాడో అదేవిధంగా ఈరోజు నిన్ను ఈ వెంకటేశ్వరుడు నిన్ను రక్షించాడు. కాబట్టి నువ్వెంతో గొప్ప అదృష్టవంతుడివి. నా సూచన మేరకు నువ్వు వెళ్ళి ఇక వరాహ క్షేత్రానికి వెళ్ళి, దీన్ని వరాహ క్షేత్రం అంటారు, దీనికి ఇంకో పేరు వచ్చి వరాహ క్షేత్రం, వరాహస్వామి ఉన్నాడు కాబట్టి. అక్కడ పుష్కరంలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వరుని దర్శించుకుని శరీరాన్ని వదిలేను. తర్వాత జన్మలో నువ్వు ఈ పాండవుల యొక్క వంశంలో, పరిశుద్ధ మహారాజు యొక్క వంశంలో నువ్వు జన్మ తీసుకుంటావు, ఈ యొక్క గొప్ప రాజుగా, ఆకాశరాజుగా. ఇక లక్ష్మీదేవి నీకు కుమార్తె జన్మ తీసుకుంటుంది, నీవు ఆ జన్మ తర్వాత నువ్వు వైకుంఠానికి వెళ్ళిపోతావు అని చెప్పి ఆశీర్వాదం ఇస్తారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇళ్ళలో ఆ విధంగా తప్పు చేయాలని కాదు, భగవంతుడు మనల్ని స్వల్పంగా మనం ధర్మాన్ని ఆచరించినా కానీ అది ఇది ఎక్కడికి పోదు. మనం ఏదైతే భక్తియుక్తి సేవ చేస్తామో అది ఎక్కడికి పోదు, అది ఎప్పుడు ఉంటుంది. ఒక శాతం చేసామో మనం 100% నుంచి మనము ప్రారంభిస్తాము. అదే భౌతికమైన కర్మ అయితే కానీ అది మనతో రాదు. దానికి సంబంధించి ప్రభుపాద వారు ఇంకో ఉదాహరణ ఇస్తారనమాట, భౌతిక కర్మ ఎంత డేంజర్ అనేసి. ఒక జమీందారు ఉంటారు ఒక నగరంలో, ఒక గ్రామంలో. అతను పూర్తిగా ధనాసక్తి కలిగి ఉంటాడు, అందరి దగ్గర ధనాన్ని సంపాదించడము ఎంతో లోభిగా ఉంటాడనమాట. అతను రోజు బయట వెళ్ళేవాడు, ఇంటి ముందర ఒక వ్యక్తి ఉంటాడు, చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఉంటాడనమాట. వెళ్ళేటప్పుడల్లా కూడా ఈ ధనగారు అంతా అటెండ్ చేసేవాడు, ఆ వ్యక్తిని తిట్టేవాడు, హై పాపి నువ్వు నా ముందర ఉంటావు పక్కకు పోని చెప్పి తిట్టేవాడు అనమాట. ఎప్పుడు తిట్టేవాడు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మిద్దిపై నుంచి అతను చూసి అతను హేళన చేసేవాడు అనమాట. పుడుజుడైపోయాడు, చనిపోయాడు జమీందారు. తర్వాత ఏమైంది, జన్మలో ఆ చెప్పులు కుట్టే వ్యక్తికి బిడ్డగా పుట్టాడనమాట. అయితే భగవంతుడు ఎంతో కృపామయుడు, అతనికి పూర్వజన్మ స్మృతినిచ్చాడు, పూర్వజన్మ స్మృతినిచ్చాడు. ఈ బాల రూపంలో అతను తెలుసు నేను ఇంతకుముందు జన్మలో జమీందారును అని చెప్పి. ఇక్కడేమో ఆహారం తినడానికి లేదు, అక్కడేమో ఇతను ఎంతో సంపాదించి ఆ జీవనమంతా తన జీవనాన్నంతా తన రక్తాన్ని ఒడిగట్టి సంపాదించి తన పుత్రులకి ఇచ్చే చచ్చిపోయాడనమాట. ఇక్కడ చూస్తే తర్వాత జన్మలో చెప్పులు కుట్టే వ్యక్తి ఇంట్లో పుట్టాడు, తినడానికి ఆహారం లేదు. సరే ఒకరోజు ఎంతో ధైర్యం చేసుకుని వెళ్ళాడు, నా పుత్రులే కదా వాళ్ళు అని చెప్పి వెళ్ళాడనమాట. వెళ్ళి నాయనా నేను మీ తండ్రిని, ఇంతకుముందు జన్మలో నేను ఎంత కష్టపడి పనిచేశాను, నీకోసం ఎంతో కష్టపడి పనిచేశాను, ఇప్పుడు ఆహారం లేదు నాకు. వాళ్ళది ఒరే మురక, నువ్వు మోసం చేస్తున్నావు మా తండ్రి అని చెప్పి కరెంట్ తెచ్చుకుని కొట్టి పంపించేశారనమాట. కరెంట్ కొట్టి బయట చేస్తారు. ఇది భౌతికం, భౌతికంగా పనిచేస్తే ఇది జరుగుతుంది అనమాట. ఆధ్యాత్మిక అయిపోతుంది, చూడండి డిఫరెన్స్ మాధవునికి ఈ జమీందారికి. కాబట్టి మనం ఏం చేయాలి, మన జీవితాన్ని కృష్ణ చైతన్యంలో మలుచుకోవాలి. నిర్బంధ కృష్ణ సంబంధ, మనం ఏదైతే చేస్తామో, మన ఇంట్లో ఉన్నప్పుడు తెల్లవారితో లేయంగానే మనం ఏం చేయాలి, హరినామ సంకీర్తన, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. ముఖ్యంగా భౌతికమైన ఆనందం అంటే జనాలంతా కూడా తాగడము తినడము నృత్యం చేయడం, దాంట్లో ఆనందం అని చెప్పి అనుకుంటారు. భౌతికానందం అదే కదా, నృత్యాలు చేయడము, డ్యాన్సులు వేయడము, ఆహారాన్ని బాగా తినడము, తాగడము. చైతన్యంలో ఎంతో కృపామయుడు మనకి మూడు ఇక్కడ ఇచ్చారు కృష్ణ చైతన్యంలో. మనం కూడా నృత్యం చేయొచ్చు, ఎంత చేయొచ్చు, హరినామ సంకీర్తనం పెంచే చేశారు కదా ఇక్కడ భక్తులంతా కూడా. ఆ నృత్యం చేస్తే ఏమవుతుంది, ధనము పోతుంది, నీ మనసు పోతుంది, నీ శరీరం నాశనం అయిపోతుంది, పూర్తిగా నువ్వు పాపపూరితమైన జీవనంలో పడిపోతావు. చాలా నాశనం అవుతుంది, చైతన్యం అంతా నాశనం అయిపోతుంది, పుట్టిన దిగజారిపోతాం, మొత్తం సర్వనాశనం అయిపోతుంది మన జీవితం. మరి ఇక్కడ నృత్యం చేస్తే భగవంతుని యొక్క సంతృప్తి కోసం ఇక్కడ కూడా నృత్యం చేస్తున్నాం మనం, ఇక్కడేమవుతుంది, నువ్వు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతావు, నువ్వు ఆనందాన్ని పొందుతావు, ఎంతో అద్భుతంగా నీ గుణాలంతా కూడా అభివృద్ధిపరచుకుంటావు. అక్కడ తాగామనుకో సర్వనాశనం, ఇక్కడ మనము భగవంతుని యొక్క తీర్థాన్ని, భగవంతుని యొక్క అర్పించిన జలాన్ని, భగవంతుని యొక్క యొక్క గంగా జలాన్ని, భగవంతుని యొక్క చరణామృతాన్ని మనం తీసుకోవచ్చు. అక్కడ తినాలనుకుంటాం రకరకాల ఆహారాన్ని, అది ఇక్కడ కృష్ణునికి అర్పించగానే మనం తిన్నట్లయితే ప్రసాదాన్ని యొక్క సర్వ దుఃఖాలంతా కూడా నాశనం అవుతాయి. కాబట్టి ఈ కృష్ణ చేతనం అనేది చాలా సులువైనటువంటిది, మంచి ప్రసాదాన్ని తీసుకోవడము, హరినామ సంకీర్తనం చేయడము, కృష్ణుని యొక్క కథనే వినడం, దీన్ని చేయడానికి చాలా మంది కష్టపడతారనమాట. కాబట్టి ఇది చాలా సులువైనటువంటి మార్గం, కేవలం ఆనందకంద నరసింహదాస్ ఠాకూర్ చెప్తున్నాడు కృష్ణ చేతనం అనేది చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటిది అనమాట. మనము బయట వాళ్ళు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసి విఫలమైపోతున్నారు అనమాట ఈ భౌతికమైన కార్యక్రమాల్లో. మనం ఏం చేయాలి, మనము తెలివిని ఉపయోగించి ఇక్కడ ఎంతో మంచి సదుపాయాలు ఉన్నాయన్నమాట, ఇక్కడ మంగళారతికి రావడము, తర్వాత ఏదైతే మన ఆహారాన్ని తింటున్నామో ఈ గృహంలో కావచ్చు ఇక్కడ కావచ్చు, కృష్ణునికి నివేదన చేస్తాను తీసుకోవడము, కుటుంబ సభ్యులంతా కలిసి ఇక హరినామ సంకీర్తన చేయడము, తెలవలేయగానే మన యొక్క జీవితాన్ని ఆధ్యాత్మికంగా ప్రారంభించాలి. ఇక ఎంతో మంది గృహస్థులు ఉన్నారు తెలవతో, వాళ్ళు కూడా బాధ్యత ఉండేవాళ్ళే, వాళ్ళని బాధ్యత వదిలేదు, తర్వాత అందరూ వస్తారు మంగళారతి అటెండ్ అవుతారు, తర్వాత వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు, తర్వాత సాయంత్రం వస్తారు ఇక్కడ భక్తుల యొక్క సంగతంలో భగవంతుని యొక్క నామాన్ని యొక్క హరినామాన్ని భగవద్గీతను వింటారు, వాళ్ళ కార్యక్రమాలు అక్కడ ఎవరు కనిపించినా కానీ కృష్ణ గురించి చెప్తారు, కృష్ణ గురించి మాట్లాడతారు. కుటుంబంలో వాళ్ళు ఏం చేస్తారు, ఎటువంటి యొక్క రకరకాలటువంటి గ్రామీణతను మాట్లాడకుండా కృష్ణ గురించి మాట్లాడతారు. ఆ విధంగా వాళ్ళ కుటుంబం ఏమవుతుంది, ఒక ఆలయంగా తయారవుతుంది అనమాట. వాళ్ళు ఈ జన్మలో కూడా ఎంతో ఆనందంగా ఎంతో అద్భుతంగా వాళ్ళ జీవితం నడుస్తుంది, తర్వాత మరణించిన తర్వాత కూడా వాళ్ళు కృష్ణుని యొక్క సన్నిధానం చేరుతారు. ఒకవేళ అక్కడ లేనట్లయితే ప్రభుత్వ గారు చెప్తున్నారు వాళ్ళు మంచి ధనవంతుల కుటుంబంలో కానీ లేదు బ్రాహ్మణుల కుటుంబంలో కానీ అంటే వైష్ణవుల కుటుంబంలో జన్మ తీసుకుంటారు, ఎందుకంటే మళ్ళీ భక్తిని కంటిన్యూ చేయడానికి. అది లేకపోతే ఏమవుతుంది, ఈ జన్మదారు మాదిరి అవుతుంది. మనకు ఇక రెండు ఉన్నాయి, మన భక్తినే ఆచరించవచ్చు, భక్తి ఆచరించి మనం మనకేమైనా నష్టం ఏం లేదు, మనం కోల్పోయేది ఏం లేదు, ఇంకా కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, అద్భుతంగా వాళ్ళ జీవితం ఒక ఉదాహరణ ప్రాయంగా ఉంటుంది, సమాజానికి ఒక ఉదాహరణగా ఉంటుంది అనమాట. అట్లేకపోతే మనం మన జీవితాన్ని ప్రజలు చేసుకుని అవుతాం, కాలం అనేది మనం తీసుకెళ్ళిపోతుంది, ఒక జంతువు మాదిరి మనం మన్నిస్తాము, దానివల్ల ఉపయోగం అనేది లేదు. కాబట్టి దయవుంచి అందరూ కూడా కృష్ణ చైతన్యాన్ని తీవ్రంగా తీసుకొని మన యొక్క మన జీవితం మధ్యలో కృష్ణుని ఉంచుకొని, కృష్ణుని యొక్క చైతన్యాన్ని ఉంచుకొని మనం కానీ జరిగినట్లయితే కన మనము ఎంతో ఉన్నత స్థితికి వెళ్తాము, చాలా మందికి మనము సహాయం చేయొచ్చు. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న అంటే అడగండి, ఏదైనా నేను డౌట్స్. ఇక్కడ ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని పాటించడం కోసము ఎన్నో రకాలైనటువంటి విధానాలు ఉన్నాయన్నమాట. దీంట్లో ఒక విధానం వచ్చి ఈ భక్తి వృక్ష కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు భక్తి వృక్షాలు ఉన్నాయి. ఇక్కడ నేను చోటు తీసుకుంటారు, నందకన్నయ్య ప్రభు నామమృత ప్రభు అని చెప్పి ఇక్కడ మన భక్తులు ఉంటారు, వీళ్ళు భక్తి వృక్షను నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ టేబుల్ కూడా ఉంది, ఆసక్తి గల వాళ్ళు వాళ్ళ గారు ఇచ్చినట్లయితే కన్నా పేర్లని ఈ యొక్క సత్సంగ తల్లికి వాళ్ళు ఆహ్వానిస్తారు. వాళ్ళ క్రమ ఏ విధంగా మనం భక్తిని ఆచరించాలనేది శిక్షణ కూడా ఇస్తారండి భక్తి వృక్ష కార్యక్రమంలో. వాళ్ళ గారిని పేర్లు ఇచ్చినట్లయితే ఇక్కడ విజయ ప్రాణదాస్ ప్రభు కూడా ఉన్నారు, వీళ్ళు ముగ్గురిని కలిసినట్లయితే ఇక్కడ ఇంకా సీనియర్ భక్తులు చాలా మంది ఉన్నారు, కాంగ్రెషన్ భక్తులు, వాళ్ళని కలిసి మీరు సలహాలు తీసుకొని ఈ భక్తి వృక్ష సేవలో మనం అభివృద్ధి చెందొచ్చు. హరే కృష్ణ. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీరామ ప్రభుపాదానికి, గురుదేవికి, దాని గౌరవ.